My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే శిశిరా గారి సింగిలం కార్యక్రమం May 29, 2018 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్స్ ఈజ్ వారంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ అబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased, and hence, listeners' discretion is advised.
హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, సశ్రీయాకాల్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే శిశిరాన్, మీరు వింటున్నారు సింగ్ ఎలాంగ్. మరి నాతో మీరు నాతో మాట్లాడాలి అంటే 9885555672కి కాల్ చేయండి, అండ్ మా స్కైప్ ఐడి వచ్చేసి mind.media. సో అయితే బేసిక్గా May 28th, అది నిన్న కదా. సో అయితే నిన్న మన నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా చాలా అంటే చాలా టీవీలో, మూవీస్ కానీ అంతటా ఆయన గురించి చాలా సంబరాలు అన్నీ జరిగాయి. అయితే ఆ తెలుగు నటుడే కాకుండా ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కూడా. సో అయితే తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే నందమూరి తారక రామారావు గారు May 28, 1923, January 18, 1996లో ఆయన కన్నుమూశారు. అండ్ గొప్ప నటుడే కాకుండా ప్రజానాయకుడు కూడా ఆయన. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీష్ అక్షరాలైన ఎన్టీఆర్, ఎన్టి రామారావుగా కూడా ఆయన బాగా ప్రసిద్ధులు. అండ్ ఆయన తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించారు. బేసిక్గా తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. సో అయితే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితుడైన ఆయన అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్య భరితమైన పాత్రలను పోషించి మెప్పించడమే కాక రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయాడు ఆయన. తన 44 సినీ జీవితంలో ఎన్టీఆర్ గారు 13 చారిత్రకాలు అండ్ 55 జానపద అండ్ 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేశారట. అండ్ రామారావు గారు 1982 మార్చి 29 తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించారు, అది మనకు తెలుసు. అండ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛ అంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఒక చెక్ పెడుతూ ఆయన అధికారాన్ని కైవసం చేసుకున్నారు. సో ఆ తర్వాత 3 దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రకెక్కారు. అండ్ నందమూరి తారక రామారావు గారి గురించి తెలియని వారు ఉండరు, కానీ చాలా తెలియని విషయాలు కూడా ఉంటాయి ఆయన గురించి. సో ఆ విషయాలు మనం మాట్లాడుకుందాం. బేసిక్గా ఆయన ముఖ్యమంత్రి, మంచి నటుడు, గొప్ప నటుడు. పౌరాణిక చిత్రాల్లో మనకి శ్రీకృష్ణుడు కానీ, ఒక భారతంలో అర్జునుడు కానీ, ఒక రాముడు కానీ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు, మన ఎన్టీ రామారావు గారు. అంటే ఆయన అట్లా గుర్తొస్తూనే ఉంటారు. ఎట్లా అంటే సినిమాలలో బేసిక్గా రామారావు గారు అనంటే ఒక భీముడు, ఒక అర్జునుడు, ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఇంకా పాండవులలో అంటే భీముడు కావచ్చు, అర్జునుడు కావచ్చు, దుర్యోధనుడు అవ్వచ్చు. అండ్ చాలా అండి మంచి మంచి పాత్రలు. విష్ణు అవతారం ఏ సినిమా తీసుకున్నా ఆయన పౌరాణిక చిత్రంలో మనము ఎన్టీఆర్ అంటే ఒక దేవుడు అంటే ఈ రూపం ఇట్లుంటుందా, ఇంత అందంగా ఉంటారా అన్నట్టు అనిపిస్తుంటుంది. కృష్ణుడు పాత్ర అయితే అచ్చం అంత అందగాడిలాగా ఉంటారు ఆయన. సో పౌరాణిక చిత్రాల్లో మనని మెప్పించి మనకి మన కళ్ళల నిలిచిపోయిన ఒక గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సో ఆయన గురించి తెలియని విషయాలు ఉంటాయి, తెలిసిన విషయాలు ఉంటాయి చాలామందికి, కానీ ఆయనని గుర్తు చేసుకుంటూ మనం ఆయన గురించి చాలా ముచ్చట్లు, ఇంకా మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటుందాం. అయితే ఆయనతో మాట్లాడుకుందాం సరే, కానీ బేసిక్గా ఆయన విషయానికి వస్తే ఆయన మాట్లాడుకోవడం పక్కన పెడితే ఆయన ఒక మంచి నటుడు అని మనకు తెలుసు, అండ్ మంచి రాజకీయ నాయకుడు అని తెలుసు, అండ్ ఆయన చాలా అంటే మంచి దర్శకుడు కూడా అట. దర్శకుడు, మంచి నిర్మాత. ఆయన చాలా సినిమాలు, ఆయన సినిమాలకు కూడా డైరెక్షన్ చేసుకున్నారట అప్పట్లో ఆయన. ఆ సినిమాలు ఏంటి అంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న యాక్టర్స్ అందరూ, అంటే ఆయనే కాకుండా ఆయన వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న యాక్టర్స్ ఎవరో ఏంది అన్ని మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అన్ని గురించి. సో అంతవరకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నిలిపి
మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు సింగ్ ఎలాంగ్ అండ్ నేను మీ ఆర్జే శిశిర. సో అయితే బేసిక్గా నందమూరి గారి జయంతి సందర్భంగా ఆయన గురించి అందరికీ తెలుసు కానీ ఆయన గురించి తెలియని ముచ్చట్లు చాలా ఉన్నాయి. సో అవి మాట్లాడుకుందాం. బేసిక్గా ఆయన అంటే ఆయన చిన్నప్పుడు ఆయన బాల్యము ఆయన స్టడీస్ అంటే విద్యాభ్యాసం కూడా ఎట్లా జరిగిందంటే నందమూరి తారక రామారావు గారు 1923 మే 28 సాయంత్రం అంటే 4:30 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ జిల్లా పామరు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి వెంకటరామమ్మ దంపతులకి ఆయన జన్మించారు. బేసిక్గా అయితే మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తల్లిదండ్రులు అప్పట్లో అనుకున్నారంట. అండ్ మేనమామ తారక రాముడైతే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టిండేసిండట. సో ఇక ఆ పేరు పెట్టిన తర్వాత ఆ పేరు అట్లా చరిత్రలో నిలిచిపోతుందని అప్పుడు ఆయన అనుకోలేదు కానీ ఆ పేరు మాత్రం అట్లా నిలిచిపోయిందండి. ఇప్పుడు తర్వాత అది కాస్త తారక రామారావుగా మారిపోయిందట. అయితే పాఠశాల విద్య మొత్తం విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారంట ఆయన. తర్వాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరిన తర్వాత ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. అయితే ఒకసారి రామారావు గారు ఒక నాటకంలో ఆడవేషం వేయమని చెప్పిండ్రంట. అయితే అప్పుడు రామారావు గారు ఏం చేసిండంటే తన అంటే తన మీసాలు తీసేయడానికి నో నో అంటే నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి గోల చేస్తున్నారంట. అయితే అప్పుడు మీసాలతోటే నటించడం వల్ల ఆయనకి మీసాల నాగమ్మ అనే పేరు తగిలించిండ్రంట. అంటే మీసాలు లేకుండా అట్లనే ఆడవేషం వేసి నటించిండ్రంట. సో అయితే దానికి ఆయనకు 1942 మే 20 వయసులో మేనమామ కుమార్తె అయిన బసవరామ తారకాన్ని పేర్కొన్నారు ఆయన. సో వివాహం తర్వాత విద్యానాశయ అన్నట్లు పెళ్ళైన తర్వాత పరీక్షలో 2 తప్పారట మన రామారావు గారు. అయితే తర్వాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరిన తర్వాత అక్కడక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారట. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అంటే NAT అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య ముక్కమాల నాగభూషణం కేవీఎస్ శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడారట. తర్వాత కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించిందట. సో NTR మంచి చిత్రకారుడు, మన NTR రామారావు గారు మంచి చిత్రకారుడు అని చెప్పినాను కదండి. ఆయనలో ఒక్క కళ లేదు, 10 కళలు ఉన్నాయి ఆయనలో. సో అవి మనకు చాలామందికి తెలియదు. అంటే బేసిక్గా ఆయన గురించి కొంచెమే తెలుసు. ఎట్లా అంటే ఆయన ముఖ్యమంత్రి అయిండు, అంటే రాజకీయాలు చేసిండు, అటు సినిమా నటించడు, ఒక మంచి గొప్ప నటుడు, ఒక గొప్ప రాజకీయ నాయకుడు. ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి అన్న కదా ఇవే. ఆయన మంచి చిత్రకారుడు కూడా అంట. ఆయన రాష్ట్ర వ్యాప్త చిత్రలేఖన పోటీలలో ఆయనకి మంచి బహుమతి కూడా వచ్చిందట. సో ఆయన కుటుంబం విషయానికి వస్తే తారక రామారావు గారు బసవ తారకం దంపతులకి 11 సంతానం అంట. సో 11 7 కుమారులు, 4 కుమార్తెలట. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ అండ్ బాలకృష్ణ, రామకృష్ణ. మనకు బాలకృష్ణ గారు అయితే తెలివనోళ్ళు ఉండరు, బేసిక్గా హరికృష్ణ గారు కూడా తెలుసు మనకి. సో రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా గారపాటి లోకేశ్వరి అండ్ దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి వీళ్ళంతా కూతుర్లట. మొత్తానికి ఆయన చలనచిత్ర జీవితం ఎట్లా స్టార్ట్ అయింది అంటే రామారావు గారు కాలేజీలో ఉన్నప్పుడు, అంటే ఆయన అదే కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఆస్తి మొత్తం ఏవో కొన్ని కారణాల వల్ల మొత్తం వాళ్ళది ఆస్తి మొత్తం భరించకపోయిందంట. అంటే ఆస్తి మొత్తం అంటే దెబ్బతిన్నారు ఆస్తి పరంగా. సో అయితే అప్పుడు యుక్త వయసులో ఉన్న రామారావు గారి జీవనం కోసం అనేక అంటే ఆయన అప్పట్లో అంటే జీవనం సాగించడానికి మొత్తం అంటే చాలా పనులు చేసిండట. అంటే చాలా ఏ పనులు చేయాలి, ఎంత కష్టపడాలి అంటే జీవనాధారం కోసం. తర్వాత కొన్ని రోజుల తర్వాత పాల వ్యాపారం, తర్వాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయం కూడా నడిపారట. తర్వాత ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువైనప్పటికి కూడా అప్పు చేసేవారు కాదంట. మన రామారావు గారు ఒక్కసారి కూడా అప్పు చేయలేదంట. ఎంత ఆర్థిక ఇబ్బందులు వచ్చినా అంటే ఎంత ప్రాబ్లం అయినా కూడా. తర్వాత రామారావు గారు 1947 ఆయన పట్టా వచ్చేసుకున్నారు చదువులో. అండ్ తదనంతరం ఆయన మద్రాసు సర్వీసు కమిషన్ పరీక్ష రాసిండ్రంట. తర్వాత పరీక్ష రాసిన తర్వాత 1100 నుండి ఎంపిక చేసిన 7 ఒకరిగా ఆయన సెలెక్ట్ అయిపోయారట. తర్వాత అప్పుడు ఆయనకి మంగళగిరిలోని సబ్ రిజిస్టర్ ఉద్యోగం లభించిందట. అయితే తర్వాత సినిమాల్లో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో 3 కంటే కూడా ఎక్కువ ఉండలేకపోయినరంట ఆయన. సో సినిమాల మీద. సో ఆయన అప్పుడు అలా వదిలేకపోతే ఈరోజు మనకు అంత గొప్ప నటుడు ఉండేవాళ్ళు కాదు. సో ఆయన అట్లా వదిలేసారు కాబట్టి మనకు ఒక గొప్ప నటుడు, ఒక గొప్ప నాయకుడు మనకి అలా ఉండిపోయారు ఆయన. సో అయితే ప్రముఖ నిర్మాత బిఎస్ సుబ్బారావు గారు ఎన్టీఆర్ ఫోటోని చూసి, ఎల్వి ప్రసాద్ దగ్గర చూసి వెంటనే ఆయనని మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసుకున్నారంట. తర్వాత దీనికి గాను రామారావు గారికి 1116 పారితోషికం ఇచ్చిండట. సో వెంటనే ఆయన తన సబ్ రిజిస్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసేసిండట. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవ్వలేదు. ఈలోగా మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో కూడా నటించారట. అంచేత ఆయన మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మన దేశం, అదే సినిమా మొదటిదంట కెమెరా ముందు నటించింది. సో 1949 వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో కనిపిస్తారట మనకి. ఆయన 1950 పల్లెటూరి పిల్ల సినిమా విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వి ప్రసాద్ గారు షావుకారు కూడా సినిమా విడుదల చేశారట. ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ గారు తన నివాసం మద్రాసుకి మార్చేసిండట. ఎందుకంటే సినిమాలో బిజీ అయిపోయింది కాబట్టి చెన్నైలో ఇంకా సెటిల్ అయిపోయారంట. సో తర్వాత 1000 లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవారట. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ తర్వాతి కాలంలో నిర్మాత అయ్యాడట. తర్వాత ఆయన కూడా ఆయనతో కలిసి అంటే రూమ్మేట్స్గా ఉండేవాళ్ళట ఇద్దరు. సో అప్పుడు 1951 కేవీ రెడ్డి గారు పాతాల భైరవి, దాని తర్వాత అదే సంవత్సరం బిఎన్ రెడ్డి మల్లీశ్వరి, అండ్ 1952 ఎల్వి ప్రసాద్ గారిది పెళ్లి చేసి చూడు, ఆ తర్వాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్రహారం ఆయనకి నటుడిగా ఒక గొప్ప కీర్తిని సంపాదించి పెట్టినాయంట. అయితే ఈ సినిమాలన్నీ అంటే ఈ సినిమాలన్నీ ఎవరికి సంబంధించినంటే విజయ వారివే అంట. అండ్ ప్రతి సినిమాకి నెలకి 500 రూపాయల జీతం మరియు 5000 రూపాయల పారితోషికం ఇచ్చేవాళ్ళట. అండ్ పాతాల భైరవి 34 అంటే 34 కేంద్రాల్లో 100 రోజులు ఆడి అప్పట్లో ఒక సంచలనం సృష్టించిందంట సినిమా. అవును, పాతాల భైరవి సినిమా చాలా హిట్. అండ్ తర్వాత ఉంగరాల జుట్టుతో వెలుగులు విరజిమ్మే నవ్వుతూ ఆంధ్రదేశ ప్రజలను ఆకట్టుకొని వారి మనస్సులో అట్లా చిరస్థాయిగా నిలిచిపోయారు మన ఎన్టీఆర్ గారు. అండ్ 1956 విడుదలైన మాయాబజార్లో ఆయన తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అప్పట్లో అత్యధికం అట. అంటే అప్పట్లో చాలా ఎక్కువ అని భావిస్తారట, అప్పట్లో చాలా ఎక్కువ అంట. అది 1959 ఏవిఎం ప్రొడక్షన్ వారు నిర్మించిన, అంటే వాళ్ళు నిర్మించిన భూకైలాస చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకి రామారావు గారు ఒక ప్రాణం, అంటే ఆ పాత్రకి ప్రాణం పోసి అందులో జీవించారంట. అంటే అంటే నటించడం అంటే ఆయన బేసిక్గా అప్పట్లో పురాణ అంటే పౌరాణిక చిత్రాలు ఆయన జీవిస్తారండి. ఆయన ఏ సినిమాలు చూసుకున్నా మనం ఆయన నటించినట్టు అనిపించదు. ఆ పాత్ర నిజంగా ఆ పాత్ర అట్లా ఉంటుందా అని. అదే ఒక రావణుడు పాత్ర కానీ రావణ బ్రహ్మ పాత్ర అంట. అండ్ 1960 విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం, అది చాలా అంటే చాలా చాలా హిట్ అయింది. అండ్ భారీ విజయం సాధించి మంచి కలెక్షన్లు తీసుకొచ్చిందంట. అండ్ శ్రీమద్వీరా పర్వతంలో ఆయన 5 పాత్రలు పోషించిండంట. ఆ విధంగా 1950 ఎన్టీఆర్ గారు ఎంతోమంది అభిమానులు పొంది మంచి నటుడుగా అంటే గొప్ప నటుడుగా గుర్తింపు పొందారు. తర్వాత సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూనే ఉన్నారట ఆయన. 10 సినిమాలు సంవత్సరానికి అంటే మామూలు విషయం కాదు. సో 1963 విడుదలైన లవకుశ, అబ్బా ఆ సినిమా అయితే ఇప్పటికీ ఎవరు గ్రీనండి. ఆ సినిమాని మించిన సినిమా ఏ సినిమా రాదు. ఎన్ని అంటే ఎన్ని ప్రయోగాలు చేసి ఎంత టెక్నాలజీ యూజ్ చేసి తీసినా కూడా అప్పట్లో ఆ విధంగా తీసిన సినిమానే నచ్చుతుంది మనకి. అంటే అది అప్పట్లో బ్లాక్ అండ్ వైటే కానీ తర్వాత దాన్ని కలర్లో కూడా వచ్చింది లవకుశ సినిమా. ఆ సినిమా హైలైట్ అసలు. సో లవకుశ సినిమా అతిపెద్ద విజయాన్ని సాధించింది. అండ్ ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన మన ఎన్టీఆర్ గారి సినిమాలోకి వచ్చిన 22 సంవత్సరాల వరకు ఆయన పారితోషికం 4-5 అంకెల్లోనే ఉండేదట. తర్వాత 1972 ఆయన పారితోషికం 100,000లోకి చేరిపోయిందంట. తర్వాత ఎన్టీఆర్ గారి దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961 విడుదలైన సీతారామ కళ్యాణ. నేను ఇప్పుడే చెప్పిన కదండి, ఆయన ఒక నటుడు, రాజకీయ నాయకుడు కాకుండా ఒక చిత్రకారుడు అండ్ డైరెక్టర్ అండ్ తర్వాత ప్రొడ్యూసర్ కూడా అయ్యారు ఆయన. తర్వాత ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని నేషనల్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై విడుదల చేశారు. అండ్ 1977 విడుదలైన దాన వీర శూరకర్ణ, ఆ సినిమాలో కూడా ఆయన 3 పాత్రల్లో నటిస్తూ స్వయంగా, నేను చెప్పాను కదా స్వయంగా ఆయనే దర్శకత్వం వహించి ఆయన 3 పాత్రల్లో కూడా నటించానట. అంటే అటు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇటు నటన అంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది బేసిక్గా. ఎందుకంటే ఒక నటుడిగా ఒక డైరెక్షన్గా అంటే రెండింటినీ హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం. కానీ అది అలా హ్యాండిల్ చేయడము, అది దాన్ని సక్సెస్ చేయడం మన ఎన్టీఆర్ గారికే దక్కింది. అండ్ ద పాత్రలో 1978 విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమా కూడా ఆయననే దర్శకత్వం వహించిండంట. అండ్ ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోళ ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయంటే ఇంకా బ్లాక్ బస్టర్ మూవీసే అప్పట్లో. అండ్ 1991 ఎన్నికల ప్రచారం కోసం ఆయన నటించి దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర 1990 విడుదలైంది ఆ సినిమా. అయితే ఎన్టీఆర్ గారు క్రమశిక్షణలో చాలా ఖచ్చితంగా ఉండేవాళ్ళంట. అంటే క్రమశిక్షణకి ఒక మార్పు అంటే టైం, ఈ 10 o'clock అంటే షూట్, అంటే షూట్లో ఉండాలి, అక్కడ లొకేషన్లో ఉండాలంటే ఆయన 9:55, 9:50 అక్కడ ఉండేవాళ్ళంట. అంత పంచువాలిటీ పాటించేవాళ్ళట ఎన్టీఆర్ గారు. అవును, చాలామంది చెప్తుంటారు ఆయన టైం అంటే టైంకి ఉండేవారట లొకేషన్లో. అయితే గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు మద్రాసు మెరీనా బీచ్లో ఆయన అభ్యాసం చేసేవాళ్ళట, ప్రాక్టీస్ చేసేవాళ్ళంట గొంతుని ఇంకా గంభీరంగా మార్చుకోవడానికి. ఆయన చాలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, మద్రాసు మెరీనా బీచ్లో అభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళట. ఆయన నర్తనశాల సినిమా కోసం ఆయన వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి కూడా నేర్చుకున్నారట. ఆయన వెంపటి చినసత్యం గారి దగ్గర కూచిపూడి నేర్చుకున్నారంటే, అండ్ వృత్తి పట్ల ఆయన నిబద్ధత, అంటే ఆయన వృత్తి పట్ల ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న అంటే దాన్ని కరెక్ట్గా నిర్వహించాలి అనే ఒక డెడికేషన్, బాగా డెడికేషన్ పర్సన్ అంట. ఆయన ఏది అంటే ఏ సినిమాలో అయినా ఒక పాత్ర చేయాలంటే దానికి సంబంధించినవన్నీ ఆయన కరెక్ట్గా నేర్చుకొని కరెక్ట్గా ప్రజెంటేషన్ ఉండేదట ఎన్టీఆర్ గారిది. అందుకే సినిమాలలో ఆయన నటన అంత న్యాచురల్గా అనిపించేది. అంటే ఏదో ఆర్టిఫిషియల్గా నటిస్తున్నారు అని కాకుండా చాలా న్యాచురల్గా, అంటే జనరల్గా అట్లా ఒక పాత్ర ఉందేమో అన్నట్టు ఉండేది. ఆయన నటన వల్ల ఆయన అంత డెడికేటెడ్ పర్సన్ కాబట్టే మనకు అట్లా అనిపించేదేమో మేబీ. సో కెమెరా ముందు ఎన్టీఆర్ గారు తడబడిన, అసలు ఆయన కెమెరా ముందంట ఇట్లా ఒక్కసారి కూడా అంటే ఇట్లా డైలాగ్ చెప్తూ తడబడిన దాఖలలే లేవంట. ఎందుకంటే దానవీరేశ్వర కన్నలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ అసలు చాలామంది అంటే చెప్తారు, ప్రాక్టీస్ చేసి చాలామంది బ్యాడ్ ఉన్నారు, కానీ ఆ డైలాగ్ అప్పట్లో ఆయన ఒక సింగిల్ టేక్లో చెప్పడం అనేది మామూలు విషయం కాదు. చాలా గొప్ప అండి, ఒక నటుడికి కావలసిన లక్షణాలు అంటే నటుడికి కావలసినవి అవే అండి, ఒక డైలాగ్ని అంటే తడబడకుండా చెప్పడం, కెమెరా ముందు భయపడకపోవడం, ఒక్క సింగిల్ టేక్లో అలా షూట్ని అంటే అలా సీన్ని తీసేయడం, అంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు. అప్పట్లో టెక్నాలజీ చాలా తక్కువ కాబట్టి ఎంత సింగిల్ టేక్ అంటే టేక్స్ ఎక్కువ కాకపోతే వాళ్ళకి అంత బాగుండేది, ఎందుకంటే అది మళ్ళీ టేక్ చేయడం అనేది చాలా కష్టం ఉండేది. ఇప్పట్లో మనకు టెక్నాలజీ అయింది కాబట్టి కట్ పేస్ట్ ఎడిట్లో అయిపోతుంది, కానీ అప్పట్లో ఎడిట్ కట్ పేస్ట్లు ఏం లేవు. ఒక సీన్ చేసినామంటే అది ఖచ్చితంగా కరెక్ట్గా చేస్తేనే అది సినిమాలో అట్లా ఉండేది. సో అప్పట్లో చేయడం అనేది యాక్టింగ్ చాలా కష్టం, అప్పట్లో చేయడం అనేది కొంచెం ఈజీనే, ఎందుకంటే తెలుగు రాని వాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు చేయగలుగుతున్నారు. కానీ అప్పట్లో తెలుగు వచ్చి ఉండాలి, ఖచ్చితంగా ఆ డైలాగ్ చెప్పగలగాలి, చాలా ఉండేది. సో అట్లా ఎన్టీఆర్ గారు ఒక్కసారి కూడా తడబడలేదంట. అండ్ ఎందుకంటే ఆయన డైలాగుల్ని ముందుగానే బైహార్ట్ చేసేవాళ్ళట, కంఠస్థం మొత్తం బైహార్ట్ చేసిన తర్వాతనే కెమెరా ముందుకు పోయేటోళ్ళట. ఎందుకంటే వాళ్ళకు విసుగు విసుగు రెండు టేకులు ఎందుకు తీసుకోవడం, ఆ టేకులు ఎందుకు వేస్ట్ చేయడం అనేది, ఎందుకంటే మళ్ళీ కెమెరా వెనక పోయిందనుకో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఎందుకని చెప్పి ఆయన ఎప్పుడు రీటేక్స్ చేయలేదంట, ఆయన బైహార్ట్ చేసేవాళ్ళట. సో ఇంకా ఆయన రాజకీయ ప్రవేశం చాలా ఉన్నాయి. ఆయన ప్రచార ప్రభంజనం కానీ, ఆయన రాజకీయ అంటే ఆయన రాజకీయంలో ఎదుర్కొన్న సమస్యలు కానీ, ఆయన జాతీయ పురస్కారం కానీ, ఆయన విశిష్టత కానీ, విమర్శలు కానీ, సినిమాలు చాలా ఉన్నాయి ఆయన గురించి. చాలా విషయాలు ఇంకా ఆయన గురించి మాట్లాడుకుందని తెలియని వాళ్ళు ఉన్నారు, ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ డీప్గా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో నేను కూడా ఉన్నాను. సో మనం ఈరోజు ఆయన గురించి తెలుసుకుందాం, అంతలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం, మీరు వింటున్నారు సింగ్ ఎలాంగ్. సో అయితే మనము బేసిక్గా మన ఎన్టీఆర్ గారి గురించి తెలియని విషయాలు మాట్లాడుకున్నాం, బికాజ్ ఆయన జయంతి సందర్భంగా, నేను May 28 సందర్భంగా ఆయన జయంతికి సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. సో 19 ఆయన రాజకీయ ప్రవేశం ఎట్లా స్టార్ట్ అయింది అంటే సినిమా నుంచి అట్లా రాజకీయంలోకి సడన్గా ఎందుకు అట్లా ప్రవేశం స్టార్ట్ అయింది అని మాట్లాడుకుంటే, ఆ విషయంలోకి వెళ్తే 1978 ఆంధ్రప్రదేశ్లో అధికారానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన చాలా అంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి చాలా బాగా పేరుండేది. సో అయితే తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవాళ్ళట, అండ్ 5 సంవత్సరాల కాలంలో 4 ముఖ్యమంత్రులు మారారంట అప్పట్లో. అయితే ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి రాష్ట్రంలో శాసనసభ్యుల చేత నామకార్థం ఎన్నిగా చేయించేవారట. అయితే ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రతిష్ట పాలైపోయిందట. సో అయితే 1981 ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగ్ విరామ సమయంలో ఒక విలేకరి అంటే ఇంకొక 6 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా అని అడిగాడట. అయితే దానికి జవాబుగా ఆయన, నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను, మన ఎన్టీఆర్ గారు చెప్పారట అప్పుడు, నేను పెట్టాను, తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు, వారికి నేను ఎంతో రుణపడి ఉంటాను, కానీ నా తర్వాత పుట్టిన రోజు నుంచి నా వంతు ప్రతి నెలలో 15 తెలుగు ప్రజల సేవ కోసం కేటాయిస్తాను అని చెప్పారట. ఆయన చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సిగ్నల్ లాగా అనిపించిందంట మొదటి సంకేతం లాగా. సో అప్పటి నుండి ఎన్టీఆర్ గారు తన నటించవలసిన సినిమాలు త్వర త్వరగా పూర్తి చేసుకున్నారట. 1982 మార్చి 21 హైదరాబాద్ వచ్చినప్పుడు అభిమానులు ఆయనకి ఎర్రతి వాచి పరిచయ స్వాగతం పలికినరట. అండ్ 1982 మార్చి 29 సాయంత్రం 2:30 కొత్త పార్టీ పెడుతున్నట్లు ఆయన చెప్పారట. సో ఆ సమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించేశారంట కూడా తెలుగుదేశం. అయితే పార్టీ ప్రచారానికి ఆయన తన పాత అంటే ఒక పాత వ్యాన్ ఉండేదట, దాన్ని బాగు చేయించి దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించారట. దానిపైనుండే ఆయన తన ప్రసంగాలు చేసేవాళ్ళట. అండ్ దానిని ఆయన చైతన్య రథం అని అనుకున్నారట. అండ్ ఆ రథంపై తెలుగుదేశం పిలుస్తోంది కదలిరా రా కదలిరా అనే నినాదం రాయించారట. ఆ తర్వాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్య రథమే స్ఫూర్తిగా నిలిచిందట ఇప్పటికి కూడా. సో ప్రచార ప్రభంజనం అప్పట్లో ఆయనది నందమూరి తారక రామారావు గారిది మామూలుగా ఉండేది కాదండి. ఎన్టీఆర్ గారు ప్రజలని చైతన్యపరుస్తూ చైతన్య రథం, ఆయన రథం ఉంది కదా, ఆ రథంపై ఆంధ్రప్రదేశ్ నలుమూలలకు ప్రచార యాత్రను సాగించారట. చైతన్య రథమే ప్రచార వేదికగా నివాసంగా ఆయనకి మొత్తం చైతన్య అంటే అదే రథమే ఆయనకు ఒక నివాసంగా ప్రచార వేదిక మొత్తంగా అదే మారిపోయిందట. ఆయన ఎంతసేపు దాని మీదే ఉండేది, దాంట్లోనే ఉండేవారు, మొత్తం ఇంకా ఆయనకు ఒక నివాసం అయిపోయిందట అది ఆ రథం. సో ఒక శ్రామికుడు వలె కాకి దుస్తులు ధరించి నిరంతరం ప్రయాణిస్తూ ఉపన్యాసాలు ఇస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నారట ఆయన. సో ఆంధ్రుల ఆత్మగౌరవం పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకొని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసేవారట ఆయన. సో కాంగ్రెస్ అధికారాన్ని కూకిటి వేళ్లతో పెకిలించి వేసిన ప్రచార ప్రభంజనం ఆయన అప్పట్లో ఎన్టీఆర్ గారు. సో ఎన్టీఆర్ గారు ప్రసంగాలు ఉద్వేగభరితంగా మళ్ళీ ఉద్రేకపూరితంగా ఉండి ప్రజల్ని ఎంతో ఆకట్టుకునేవట. ఆయన మాట్లాడితే ఇట్లా ఒళ్ళు జల్దరించేటట్టు ఉండేదంట. అంటే ఇట్లా మన ఏమంటారు రోమాలు నిక్కబొడవడం అని ఇట్లా ఒక ఉద్రేకం రావడం అట్లా అనిపించేదంట. ఆయన అంతా ఒక అంటే మాటల్లో కొంతమంది మాటలు మనని కదిలిస్తూ ఉంటాయి. సో ఎన్టీఆర్ గారు మాటలు అట్లా కదిలించేవట, జనాల్ని కదిలించడానికి ఆయన మాటలు చాలా స్ఫూర్తి అయినాయంట. సో ముఖ్యమంత్రులు తరచూ మార్చడం అది ఢిల్లీ పెద్దల నిర్ణయం ప్రకారమే తప్ప శాసనసభ్యుల మాటకు విలువలేకపోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకొని తన ప్రసంగాలను ఆయన చేసేవాళ్ళట. అండ్ కాంగ్రెస్ నాయకులు కుక్కమూతి అంటే చాలా అంటే కాంగ్రెస్ నాయకుల్ని అధిష్టానం చేతిలో ఉందని ఆయనకి అంటే వాళ్ళని వాళ్ళు కీలుబొమ్మలని అట్లా చాలా తీవ్ర పదజాలంతో విమర్శించేవాళ్ళట. కానీ కాంగ్రెస్ పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిందని దాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శిస్తూ ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి ఆయన అప్పట్లో అనేవాళ్ళట. అండ్ కాంగ్రెస్ నిర్వాహానికి ఆయన అప్పటికే విసుగు చెంది ప్రజలు ఆయన నినాదం పట్ల ఆకర్షితులైపోయినారట. అంటే ఆయన మాటలకి అట్రాక్ట్ అయిపోయారట జనాలు అంతా. అసలు ఆయన ప్రసంగం అంత బాగుండేదట. బేసిక్గా ఎన్టీఆర్ గారు ప్రసంగం చేస్తే అట్లా జనాలు కూర్చుండిపోయేవాళ్ళంట, అంటే అక్కడి నుంచి లేవకపోయేవాళ్ళంట. అంత బాగుండేదంట ఆయన మాట్లాడడం కానీ ఆయన పదజాలం కానీ మాటల్లో ఎంతైనా ఆయన ఒక గొప్ప నటుడే. సో ఆ నటన పక్కన పెడితే ఆయన మాటల్లో గంభీరం, వాయిస్లో గంభీరం అట్లుండేదంట జనాల్ని ఆకర్షించ. కొన్నిసార్లు అయితే మైక్ కూడా అవసరం లేకపోయేదంట, అంత గంభీరంగా ఉండేదట ఆయన మాటలు. సో అయితే 1983 జనవరి 7 మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించేశారట. సో తెలుగుదేశం 199 కాంగ్రెస్ 60 CPI 4 CPM 5 అట్లా సీట్లు గెలుచుకున్నాయట. సో 90 సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ 9 తెలుగుదేశం పార్టీ చేతిలో అప్పట్లో ఓడిపోయిందట. అండ్ ఆయన విజయానికి అప్పట్లో పత్రికలు కానీ అవి చాలా అంటే చాలా హెల్ప్ చేసినాయంట ఆయనకి, అంటే ఆయన ఎలా వచ్చారు ఏంటి అనేది. సో ఎన్టీఆర్ గారికి జాతీయ పురస్కారం అంటే ఆయనకి జాతీయ పురస్కారం ఎప్పుడు వచ్చింది, భారత ప్రభుత్వం వారిచే ఆయనకి విడుదల ఒక స్టాంపు కూడా విడుదలైంది ఆయన పేరు మీద ఆయన బొమ్మతో. ఎన్టీఆర్ గారి పేరిట సినిమా ప్రముఖులకు జీవితకాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996 స్థాపించిందట. అండ్ 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తర్వాత ఆపేసిందట, స్టాప్ చేసిందట. సో ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా 2006 జనవరి 18 మళ్ళీ ఈ పురస్కారాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందట. అది ఎందుకు నిర్ణయించిందని తెలియదు. సో ఎన్టీఆర్ గారి విశిష్టత అంటే ఆయనకున్న గొప్పతనం, ఆయనకున్న ప్రత్యేకత ఏంటి అంటే సిసలైన ప్రజానాయకుడు ఎన్టీఆర్ గారట. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన సమకాలికుల్లో ఆయనంతటి ప్రజానాయకుడు మరొకరు లేరు, దొరకరు, రారు కూడా అట. అంటే ఆయన ఆయన స్టైలే వేరండి. ఆయన చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయనని ఒక ఐడల్, అంటే ఒక ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునే నాయకులు, సినిమా స్టార్స్ కూడా ఉన్నారు. సో వటవృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ధీటైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పదనం పూర్తిగా ఎన్టీఆర్ గారిదేనట. అండ్ పట్టుదలకి క్రమశిక్షణకి మారుపేరైన వ్యక్తి ఆయన. సో ఈ కారణాల వల్లనే ఆయన కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని స్థిరమైన ప్రభుత్వాన్ని ప్రభావంతమైన ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్రజలకు ఆయన ఇవ్వగలిగారట. సో తెలుగు జాతికి, తెలుగు భాషకి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మన ఎన్టీఆర్ గారు అసలు గొప్ప వ్యక్తి. తెచ్చిన గొప్ప వ్యక్తి కూడా మన ఎన్టీఆర్ గారేనట. అండ్ స్త్రీలకి ఆస్తిలో వాటా ఉండాలి అని చట్టం తెచ్చిన ఘనత కూడా మన రామారావు గారిదేనట. అండ్ బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇల్లు కట్టించిన గొప్పతనం కూడా ఆయనదే. అండ్ 2 రూపాయలకే కిలో బియ్యం, ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు ఓర్చి తన వాగ్దానాన్ని అప్పట్లో నిజంగా అండి అప్పట్లో నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి ఆయన. 2 రూపాయలకే అండ్ తెలుగు గంగ ప్రాజెక్టులో పట్టుబడి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా ఎన్టీఆర్ గారిదేనట. సో దేశంలో ప్రధాన ప్రతిపక్షాలలో ఒక తాటిపైకి తెచ్చిన నేత ఆయన. ఎందరో కొత్త వారిని, బాగా చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి ఒంటి చేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు మన ఎన్టీఆర్ గారట. అండ్ దేవేందర్ గౌడ్, కె చంద్రశేఖరరావు మొదలైన నేతలు ఆయన పరిచయం చేసిన వారేనట. నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్ అంటూ సమర్థించడం కూడా ఒక విశేషం. మన ఎన్టీఆర్ గారు అదే పనిచేసే వాళ్ళట. ఏ రాజకీయ నాయకులు బేసిక్గా అనరు, పొగడరు, కానీ ఆయన నక్సలైట్లు కూడా మన దేశభక్తులే అని పొగిడేవారట. అండ్ మద్రాసులో ఆయన ఉండగా తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రికులు మొక్కుబడిగా మద్రాసు వెళ్ళి ఆయనను దర్శించుకొని మరీ వచ్చేవాళ్ళంట. అంటే ఆయన కలిసి మరీ ఆయన దర్శనం కోసం మరీ వెళ్ళి ఆయన కలిసేసి వచ్చేవాళ్ళట. కొన్ని సాహసోపేత నిర్ణయాలు, అంటే మహిళలకు ఆస్తి హక్కు, వెనుకబడిన కులాలకు వారి రిజర్వేషన్లు, పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం, ఇలా చాలా, అంటే ఎన్టీఆర్ గారి గొప్పతనం ఒక్కటి కాదండి, రెండు కాదు, చాలా చాలా విషయాలు ఉన్నాయి. రామారావు గారికి బాబాల మతాల పిచ్చి అస్సలు ఉండేది కాదంట. ఆయన అసలు ఎవరిని, దేవుని పట్ల భక్తి కూడా ఉండేది, కానీ బుద్ధుని పట్ల అపారమైన ప్రేమ గౌరవం ఉండేదట ఆయనకి. ముఖ్యమంత్రి కాగానే సుప్రసిద్ధ జర్నలిస్ట్ ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని సాంస్కృతిక సలహాదారుగా ఆయన ఎన్నుకున్నారట. సో రామారావు గారి నాయకత్వాన జరిగిన కార్యక్రమాలు చాలా, అంటే ముఖ్యమంత్రిగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా రెడ్డి కులం వారికి మాత్రమే అన్ని రాజకీయ పదవులకు అంటే ఉంది అని చెప్పడంతో ఎన్టీఆర్ గారు మిగతా కులాల వారికి ఆశాకిరణంలాగా కనిపించారట. అంటే ఆయన అప్పట్లో కులాలు మతాలు అలాంటివి ఏం లేకుండా ఎన్టీఆర్ గారు మొట్టమొదటిసారిగా అన్ని కులముల వారికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించాలని అని ఆయన ఒక చేసిన కృషి ఫలితంగా ఆయన చాలామందికి, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అండగా ఉన్నారట. అండ్ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల వారిని పట్టి పీడిస్తున్న చాలా వ్యవస్థ, అంటే పటేల్ వ్యవస్థను అది ఏదైనా దాన్ని రద్దు చేసి తెలంగాణలోని బడుగు బలహీన వర్గాల వారికి కూడా ఆయన ఒక ఆరాధ్య దైవంగా నిలిచిపోయారట మన ఎన్టీఆర్ గారు. సో ఆయన మనం చూడొచ్చు, ఆయనది విగ్రహం, నందమూరి తారక విగ్రహం ఉంటుంది మన హైదరాబాద్లో ప్రధాన, అంటే కూడలి మధ్యలో ఉంటుంది ఆయన విగ్రహం. సో ఎన్టీఆర్ గారిపై చాలా విమర్శలు చేసింది అప్పట్లో ఏకస్వామ్య పరిపాలన, అంటే విమర్శలు, ఆయన పైన వచ్చిన విమర్శలు ఏంటి అంటే వ్యక్తుల గురించి, రాజకీయ పార్టీల గురించి ఆయన వాడిన భాష రాజకీయాల్లో ఒక కొత్త స్టైల్, అంటే ఒక కొత్త ఒరవడిని సృష్టించిందంట. అండ్ ఇతర పార్టీలు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో రాజకీయ నేతలు వాడే భాష స్థాయి మొత్తం పడిపోయిందట. సో ఏ ఇతర నేతలకు అంటే లభించని ప్రజాదరణ పొందిన కేవలం స్వీయ, అంటే కొన్ని తప్పిదాల కారణంగా దాన్ని నిలుపుకోలేకపోయారట. కానీ ఆయన పాలన కాలంలో కులపరమైన ఘర్షణలు ఎన్నో జరిగినాయంట. కానీ ఆయనకి ప్రత్యక్ష సంబంధం లేకుండా అప్పటి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించక తప్పలేదట పాపం ఆయన. సో ఆయన సినిమాలు తీసుకుంటే చాలా ఉన్నాయండి, అంటే ఆయన సినిమాలకు సంబంధించి చాలా చాలా ఉన్నాయి. సీతారామ కళ్యాణం 1961లో వచ్చింది, అండ్ గులేబకావలి కథ 1962లో వచ్చింది, శ్రీకృష్ణ పాండవీయం 1966లో వచ్చింది, వరకట్నం 1969లో వచ్చింది, అండ్ తల్లా పెళ్ళామా అనే, అంటే సినిమా 1970లో వచ్చింది, సాంగ్. అంటే గులేబా కావాలి కథలో మంచి పాటలు ఉన్నాయండి, నన్ను దోచుకుందు అంటే పాట కావచ్చు, ఏదైనా పాట కావచ్చు, అట్లా ఆయన పాట కూడా మనం విందాము. సీతారాముల కళ్యాణం కావచ్చు అండ్ తాత కమ్మల దానవీర శూరకర్ణ చిత్రం భలారే విచిత్రం పాట చాలా బాగుంటుంది. సో ఆయనకు సంబంధించిన పాట కూడా మనం విందాము అంటే ఒక బ్రేక్లో. సో అక్బర్ సలీం అనార్కలి శ్రీరామ పట్టాభిషేకం శ్రీమద్విరాట పర్వం 1979 అండ్ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చండశాసనుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అందులో అయితే ఆయన నటన చెప్పలేమండి. అండ్ చాలా నిర్మాత కూడా చాలా సినిమాలు చేసిండ్రు ఆయన. సో అయితే ఆయన నిర్మాతగా చేసిన సినిమాలు చండశాసనుడు కావచ్చు, తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం అవ్వచ్చు అండ్ దానవీర శూరకర్ణ. ఈ సినిమాలో పాట అయితే చాలా మంచిగా ఉంటుందండి. చిత్రం భలారే విచిత్రం గులేబా కావాలి కథ తీసుకుంటే నన్ను దోచుకుందు వటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి. ఆ పాట బేసిక్గా మేమైతే ఆ పాట పాడని షో ఉండదండి, అంటే ఏ షోలో అయినా ఆ పాట ఖచ్చితంగా అడుగుతుంటారు. అది గులేబా కావాలి కథలో సినిమా ఆ పేరు దియగానే ఫస్ట్ అడిగే పాట నన్ను దోచుకుంది ఒకటే అండ్ దానవీర శూరకర్ణలో అయితే చిత్రం బలారే విచిత్రం ఆ పాట అయితే ఇంకా చాలా ఫేమస్. అందులో ఎన్టీఆర్ గారి నటన, ఆయన మొహంలో అంటే ఆ హావభావాలు ఆయన పలికి అంటే ఆ మొహంలో ఉండే ఎక్స్ప్రెషన్స్ చూసే మనం ఆ పాటని అట్లా అర్థం చేసేసుకోవచ్చు. కొన్నిసార్లు పాట అర్థం కాని వాళ్ళకు కూడా ఆ పాట అర్థమైపోతుంది ఆ ముఖంలో ఉన్న ఇవి. సో ఆయన పాటలు కూడా విందాము కొన్ని. ఏమైనా ఆయన పాట వినడానికి ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఆయన పాట వినడానికి. అయితే బేసిక్గా ఆయన నటించిన సినిమాల్లోని పాటలనే కాకుండా ఆయన స్పెషల్గా అంటే బాగా ఫేమస్ బాగా ప్రసిద్ధి చెందిన పాటలు మనకు నోటెడ్ ఉన్న పాటలు నేను చెప్పాను కదా ఇందాక, నన్ను దోచుకుంది అంటే కానీ దానవీర శూరకర్ణ చిత్రం బలారే విచిత్రం పాటలు కావచ్చు చాలా పాటలు ఉన్నాయి. బేసిక్గా ఎన్టీఆర్ గారు సినిమాల్లో నటించే ముందు ఆయన కెమెరా ముందుకు వచ్చే ముందు ఆయన అన్ని అంటే అన్ని విషయాల పరంగా చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. అది పాట కావచ్చు మాట కావచ్చు అది ఏదైనా కావచ్చు ఆయన ముందు ప్రిపేర్ అయ్యి తర్వాత కెమెరా ముందుకు వచ్చేవాళ్ళట అండ్ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ఆయన నటనకి ఓకే అనేవాళ్ళట. సో అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మన ఎన్టీఆర్ గారు పాట విందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
రాజమొకటం చిత్రంలోని ఊరేది పేరేది ఓచందమామ ఈ పాట సంగీత దర్శకుడు మాస్టర్ వేణు స్వర సంపదకు, గాయని గాయకుల గాన పటిమకు సమదర్పణలా నిలిచింది. ఈ పాట ఎంత వినసొంపుగా ఉంటుందో, సాధన చేసి వాద్య బృందంతో సహా మొత్తం పాటగా తిరిగి శ్రోతలు సమర్పించాలంటే మాత్రం సామర్థ్యానికి ఒక సవాలుగా ఎదురవుతుంది. అంతటి క్లిష్టత ఉంది ఈ గీతంలో. చారుకేశ రాగాన్ని ప్రధానంగా తీసుకుని మలచడంతో పాటు ఒకళాభరణ రాగం, మాయామాళవగౌడ రాగం వాడబడ్డాయి. ఈ పాటను రచించిన వారు బాలాంతపు రజనీకాంతరావు గారు, పాడినవారు ఘంటసాల పీలీల.
వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం, మీరు వింటున్నారు సింగిలంగ్, నేను మీ ఆర్జే శిశిర. అయితే మనం ఎన్టీఆర్ గారి రాజకీయ ప్రస్థానం ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన 1970లో ఎదుర్కొన్న చిన్నపాటి ఒడిదుడుకులు తప్పించి ఎన్టీఆర్ గారి సినిమా జీవితం మంచి విజయవంతంగా బాగా మంచిగా సాగిపోయింది. అయితే ఆయన తన రాజకీయ జీవితం అలా నల్లేరుపై నడకలా మాత్రం సాగలేదు. అద్భుతమైన విజయాలకు, అవమానకరమైన అపజయాలకు మధ్య ఒక తూగు టుయ్యాలలాగా సాగింది ఆయన రాజకీయ జీవితం కానీ సినీ జీవితం కానీ. ఎన్నికల ప్రచార సమయంలో ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ నాయకులపై చేసిన ఆరోపణల కారణంగాను, ఎన్నికల్లో అంటే తెలుగుదేశం చేతిలో కాంగ్రెస్ పొందిన పరాభవం వల్లనో ఆ రెండు పార్టీల మధ్య బాగా వైరి అంటే వైరిభావం బాగా పెరిగిపోయిందట అప్పట్లో. అయితే రాజకీయ పార్టీల మధ్య ఉండే ప్రత్యర్థి భావన ఆయన అంటే కాక శాశ్వత అంటే భావన నెలకొల్లిందంటే, ఇది తెలుగుదేశం పాలిత ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పాలిత కేంద్రానికి మధ్య వివాదంగా మారే వరకు వెళ్ళిందట. అయితే 1983 శాసనసభ ఎన్నికల్లో ఆయన సాధించిన అపురూప అంటే అపూర్వ విజయం ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం అంట. అది అధికారం చేపట్టిన తర్వాత ఆయన అనేక వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నారంట. అండ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ తగ్గింపు వాటిలో చాలా ఉంటే వాటికి సంబంధించి చాలా విషయాలు నిర్ణయాలు తీసుకున్నారంట. ఆ నిర్ణయాల కారణంగా చాలా వేగంగా ప్రజాభిమానం కోల్పోయారట ఆయన. సో 1984 ఆగస్టు 16 నాదెండ్ల భాస్కర్రావు అప్పటి గవర్నర్ రామ్ లాల్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీల లోపాయికారి సహకారంతో రామారావు గారు అధికారం నుండి తొలగిపోయారట. సో దొడ్డి దారిన గద్దెనెక్కడం తిరిగి రామారావు గారు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళారట. తర్వాత జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో ఆయనకు ఎంతో సహాయం చేశాయంట మిత్రపక్షాలు. అండ్ ఫలితంగా సెప్టెంబర్ 16 రామారావు గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి వచ్చారట. సో నెల రోజుల్లోనే ఆయన అంటే తిరిగి శిఖరాగ్రానికి చేరిన సందర్భం అదేనట. అండ్ ఆంధ్రప్రదేశ్లో మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారట. 1984 సినిమా రంగంలో స్లాబ్ విధానమును అమలుపరిచారట. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకు పనికిరాదని శాసన మండలిని రద్దు చేశారట ఆయన. సో అయితే హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ కట్టపై ట్యాంక్ బండ్ నందు సుప్రసిద్ధులైన తెలుగు వారి విగ్రహాలు కూడా ఆయన నెలకొల్పారట. సో నాదెండ్ల అంటే చాలా విషయాలు జరిగాయంట అండి ఆయన రాజకీయ జీవితంలో. అండ్ మార్చి 1985 ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు కూడా వెళ్ళారట ఆయన. సో ఆ ఎన్నికల్లో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి మన ఎన్టీఆర్ గారు వచ్చేసారట. సో 1985 నుండి 1989 మధ్యకాలంలో తన ఏకస్వామ్య పాలన వల్ల ఎన్టీఆర్ గారు ఎంతో అప్రతిష్ట పాలయ్యారట. కానీ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఆయన తానే అయి నడిపించేవారట. సో ప్రజల్లో నిరసన భావం కలగడానికి అది ప్రధాన కారణమైపోయింది. అండ్ 1989 ఎన్నికలకు కొద్ది నెలల ముందు కూడా మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరిచి కొత్త మంత్రులు తీసుకున్నారట. ఇలా ఆయన రాజకీయ ప్రస్థానంలో చాలా చాలా విషయాలు జరిగాయి. 2 రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడం, సంపూర్ణ మద్య నిషేధం వంటి హామీలతో ఆయన మునుపెన్నడూ ఏ పార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చేసిండట. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి ఎన్టీఆర్ గారి గురించి, కానీ ఒక పాట విందాం ఆయనది. ఒక మంచి పాట విని అట్లెళ్ళి ఇట్లా వచ్చేద్దాము, ఎందుకంటే మన సమయం కూడా అవుతుంది. కానీ ఆ పాట వింటే కొంచెం మనకు కూడా జోష్ వస్తుంది. సో ఒక పాట విండి ఒక చిన్న బ్రేక్ తీసుకుని వింటుండీ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ఒక మంచి పాట విన్నాం కదా మన ఎన్టీఆర్ గారిది, మన దేశం సినిమాలోని పాట అది. చాలా చాలా అంటే బాగా అంటే చాలా మందికి తెలియదు కానీ మంచి పాట. సో అయితే ఎన్టీఆర్ గారి ట్రస్ట్ అంటే ఆయన ట్రస్ట్ స్థాపించారు, ఒక ఫలాపేక్ష రహితమైన సామాజిక సేవ కోసం. ఆయన ఈ సంస్థకి సంబంధించిన ప్రధాన కేంద్రం హైదరాబాద్ తెలంగాణలో ఉంది మనకి సంబంధించి. ఇది 1997 సంవత్సరంలో చాలా సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్వహించే ప్రధాన ఉద్దేశంతో స్థాపించారట అప్పట్లో. సో అయితే ప్రముఖ తెలుగు సినీ కథానాయకుడు, ఆంధ్రప్రదేశ్ అప్పట్లో ముఖ్యమంత్రి, మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన మన నందమూరి తారక రామారావు గారి పేరు మీదుగా ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది, ఎన్టీఆర్ ట్రస్ట్ అని. సో వి వర్క్ ద టాక్ అని చెప్పి దానికి ఒక లోగోను కూడా పెట్టారు. లోగో పెట్టి ట్యాగ్ లైన్ ఇచ్చారు. సో ఇలా ఎన్టీఆర్ గారు అయితే అంటే ఆయన ఒక నాయకుడిగానే కాకుండా మంచి ప్రజాసేవ కూడా చేశారని ఆయన పేరు మీద ట్రస్ట్ 1997 సంస్థలో స్థాపించబడింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని నారా చంద్రబాబు నాయుడు గారు సంస్థ కోసం ఒక స్థలాన్ని కేటాయించడం కూడా ప్రధానమైంది. సో 2004 జూన్ నెలలో నారాకేష్ ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క ఒకనొక ట్రస్టీగా సంస్థ బాధ్యతలు కూడా చేపట్టారు. సో ఇలా ఎన్టీఆర్ గారి గొప్పతనం ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు ఆయన ట్రస్ట్ పరంగా ఎన్టీఆర్ గారు లేకపోయినా ఆయన నటన, ఆయన చేసిన గొప్ప గొప్ప సేవలు కానివ్వండి, ఇప్పుడు ఆయన ట్రస్ట్ ఎన్టీఆర్ గారు ఆయన పేరు మీద ఉన్న ట్రస్ట్ కానీ, ఆయనని మన చిరస్థాయిగా మన మనసులో నిలిచిపోయింది. ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక రావణుడు, ఒక భీముడు, ఏది తలుచుకున్నా ఒక పౌరాణిక వేషం మనకి ఎన్టీఆర్ గారు తర్వాత ఎవరైనా గుర్తొస్తారండి. ఆయన చెప్పిన డైలాగ్స్ కానీ, దానవీర శూరకర్ణ సినిమాలు. సో ఇదండి ఈరోజు మన ఎన్టీఆర్ గారి జయంతి, నిన్న జయంతి, ఆయన జయంతి సమయంలో ఈరోజు మన ఎన్టీఆర్ గారి ముచ్చట్లు. సో తిరిగి రేపు మళ్ళీ సేమ్ టైంకి ఇదే టైంకి కలుసుకుందాం. మళ్ళీ రేపు ఒకరి గురించి మాట్లాడుకుందాం, మరి సినిమా ముచ్చట్లు మాట్లాడుకుందాం. సో వింటూనే ఉండండి అప్పటి వరకు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే శిశిర. దిస్ ఈరోజు మనం బాయ్ బాయ్ చెప్పేసుకుందాం. ఇంకా బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే శిశిర గారి సింగిల్ ఒంగ్ కార్యక్రమం May 29, 2018 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Iti Bharatiya Swaram.